అర్జునుడు అభిమన్యుని యొక్క మృతికి చింతించి దానికి కారణమైనటువంటి సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల అతడి యొక్క శిరస్సు ఖండిస్తాను, అలా కనుక చేయలేకపోయినట్లయితే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని ఒక భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం అటు కౌరవులకి తెలిసింది. సైంధవుడేమో అర్జునుడే ప్రతిజ్ఞ చేశాడు నన్ను చంపుతానని, ఇంకా నన్ను రక్షించేవాడు ఎవడున్నాడు, అందుకని నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అన్నాడు. అబ్బే అలా వెళ్ళొద్దు, మేమందరం ఉన్నాము నీకు రక్షణగా అని దుర్యోధనుడు చెప్పి మళ్ళీ అతన్ని ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకెళ్ళి ద్రోణాచార్యుడి చేత కూడా చెప్పించి అతన్ని యుద్ధరంగంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా చెప్పారు, సైంధవ ఇప్పుడు నువ్వు గనక యుద్ధరంగం నుంచి వెళ్ళిపోతే అర్జునుడు యొక్క ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు గనక ఇక్కడ కనుక ఉన్నట్లయితే అర్జునుడు తప్పనిసరిగా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి, నిన్ను చంపడానికి వీలు లేకుండా మేమందరం కూడా రక్షా కవచం ఏర్పాటు చేస్తాం, నువ్వు గనక ఇక్కడ రక్షింపబడితే మనకి రెండు ప్రయోజనాలు, ఒకటి నీ రక్షణ జరుగుద్ది, రెండవది అర్జునుడు అగ్నిప్రవేశం చేస్తాడు, ఇలా రెండు రకాలైనటువంటి ప్రయోజనం కలుగుద్ది అని చెప్పి అతడు యుద్ధరంగంలోనే ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి శ్రీకృష్ణుడు తన చెల్లెలైనటువంటి సుభద్ర, అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర వాళ్ళని ఓదార్చడం కోసం వెళ్ళాడు. వాళ్ళకి చెప్పదలుచుకున్నటువంటి మాటలన్నీ చెప్పాడు. తిరిగి శిబిరానికి వచ్చాడు. మళ్ళీ ఆయనకి నిద్ర పట్ల అర్జునుడి యొక్క శిబిరానికి వెళ్ళాడు. అక్కడ రాత్రి పూజ శివ పూజ చేశాడు. తిరిగి మళ్ళీ తన శిబిరానికి వచ్చాడు. కొంచెంసేపు నిద్రపోయాడు. కానీ నిద్ర సరిగా పట్టక మళ్ళీ మెలకు వచ్చింది. ఆ మెలకుతో మళ్ళీ దారుకుణ్ణి పిలిచి, తన సారథైనటువంటి దారుకుణ్ణి పిలిచి, ఓ దారుక రేపు నేను యుద్ధం చేయాల్సి వస్తుంది, అందువల్ల నీవు నా రథాన్ని సిద్ధం చేయి, నా ఆయుధాలన్నీ అందులో పెట్టు, గరుడ ధ్వజాన్ని నిలబెట్టు, నీవేమో కవచాన్ని ధరించు, ఎప్పుడైతే నా పాంచజన్య శంఖారావం నీకు వినిపిస్తుందో అప్పుడు నువ్వు ఈ రథాన్ని తీసుకొని లోపలికి వచ్చేసి అని చెప్పి మరి పడుకున్నాడు. సరే, అర్జునుడికేమో ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తాను శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా ఆకాశంలోకి ఎగిరి కైలాసానికి పోయినట్టుగా, కైలాసంలో ఆ శివుడి దగ్గర వరాలు తీసుకొని పాశుపతాస్త్రాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ వచ్చినట్టుగా కల వచ్చేసింది. సరే, కల కరిగిపోయింది, తెలతెలవారుతూ ఉంది. అక్కడ కృష్ణుడు, ఇక్కడ అర్జునుడు ఇద్దరు కూడా నిద్రలేచారు. కృష్ణుడు సాత్యకి, అలాగే అర్జునుడు ముగ్గురు కూడా ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి వస్తూ సాత్యకితో అంటున్నాడు, ఓ సాత్యకి నీవు ఈ రోజున మా అన్న ధర్మరాజుని జాగ్రత్తగా కాచుకొని ఉండాలి, ఎందుకంటే ద్రోణాచార్యుడు మా అన్నని పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా ప్రయత్నం చేస్తుంటే విఫలమైపోతున్నాడు, ఈ రోజున అద్భుతమైనటువంటి వ్యూహాన్ని పన్ని తానేమో వ్యూహముఖంలో ఉండి ఎలాగైనా సరే ధర్మరాజును పట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు, కాబట్టి నువ్వే మా అన్నకు రక్షణగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక సాత్యకేమో ధర్మరాజుకి రక్షణగా ఉండటం కోసం ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. తెలతెలవారుతూ ఉంది, సూర్యోదయం అయింది. ఇక యుద్ధానికి 2 పక్షాలు కూడా కురుక్షేత్రంలో చేరి ఉన్నాయి. ద్రోణాచార్యుడేమో తన యొక్క సర్వశక్తులు ధారపోసి ఎలాగైనా సరే ఈ రోజున నా యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, ఇటు సైంధవుణ్ణి రక్షించాలి పట్టాలి, కనీసం ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా సరే మనకి విజయం కలిగినట్టే అనేటువంటి భావనతో, తన అపూర్వమైనటువంటి మేధాశక్తితో ఎందుకనంటే ద్రోణాచార్యుడు వ్యూహ రచన నైపుణ్యంలో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి లేదా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు కానీ గురువులు కానీ ఇతరులు కానీ ఎవరికి కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి వ్యూహ రచన నైపుణ్యం ఉంది. అందుకే భీష్ముడు తాను 10 రోజులు యుద్ధం చేస్తే 10 రోజులు కూడా ద్రోణాచార్యుడి యొక్క సలహా మీద వ్యూహాలు ఏర్పాటు చేసేవాడు. అంతేగాని తాను సొంతంగా నిర్ణయం తీసుకోడు, ద్రోణాచార్యుడి యొక్క ఇష్ట ప్రకారం ఆ 10 రోజులు కూడా వ్యూహాలు ఏర్పాటు చేశాడు. అంటే అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, అద్భుతమైనటువంటి ఒక అపూర్వమైనటువంటి అభేద్యమైనటువంటి వ్యూహాన్ని నిర్మించాడు. గుర్రాలను తానే నడుపుకుంటూ ద్రోణుడు వ్యూహ రచన చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. అంటే ఆ ప్రదేశం అంతా కూడా తిరుగుతూ ఎవరెవరు ఎక్కడ నిలబడాలనో ఎవరెవరు ఎలా ఉండాలనో, ఎందుకనంటే ఈ వ్యూహం సంగతి ఎవరికీ తెలియదు, అందుకని వాళ్ళు వాళ్ళ స్థానాలను కూడా చెప్పడం కోసం అని చెప్పి అలా తిరుగుతూ వాళ్ళ వాళ్ళకి ఆ స్థానాల్లో నిలిపి ఇలా వ్యూహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అలా చేస్తూ జయద్రథుడితో అంటే సైంధవుడితో అంటున్నాడు, నీవు భూరిశ్రవుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ, వృషసేనుడు ఈ 6 వీరులు కూడా నీకు రక్షణగా ఉంటారు. 100,000 గుర్రాలతో, 60,000 రథాలతో, 14,000 మదపుటేనుగులతో, 21,000 కాల్బలంతో నాకు 6 క్రోసుల దూరంలో అంటే 12 మైళ్ళ దూరంలో నువ్వు నిలిచి ఉంటావు. నీ చుట్టూ కూడా ఈ 6 యోధులు కూడా నీకు రక్షణగా ఉంటారు. అక్కడ వీరందరి మధ్య ఉన్నటువంటి నిన్ను దేవతలతో కూడినటువంటి దేవేంద్రుడు కూడా జయించటం సాధ్యమయ్యేటువంటి పని కాదు, నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ధైర్యం చెప్పి సైంధవుణ్ణి పంపించాడు. ఇక ద్రోణాచార్యుడు ఇక్కడ వ్యూహాన్ని నిర్మించాడు. ఈ వ్యూహం ఏమిటంటే 4 వ్యూహాలతో యొక్క కలయిక. ఒకటేమో శకట వ్యూహం, ఇది 12 మైళ్ళు ఉంటుంది. ఈ శకట వ్యూహాన్ని దాటితే పద్మవ్యూహం. ఆ పద్మవ్యూహం మధ్యలో ఒక సూచి వ్యూహం, ఆ సూచి వ్యూహం చివరగా ఒక గుప్త వ్యూహం. ఆ గుప్త వ్యూహంలో ఈ సైంధవుడు ఉంటాడు, సూచి వ్యూహంలో ఈ 6 యోధులు ఉంటారు, పద్మవ్యూహంలో అనేక మంది వీరులు ఉంటారు. ఇక శకట వ్యూహంలో దారి పొడవున వీరాధి వీరులైనటువంటి వారు, అతిరథ మహారథులైనటువంటి వారు అందరినీ నిలిపి వ్యూహముఖంలో మాత్రం ద్రోణాచార్యుడు ఉంటాడు. దీన్ని చక్రశకట వ్యూహం అనేటువంటి పేరుతో పిలుస్తారు. కానీ ఇలాంటి వ్యూహం ఇంతకుముందు ఎవరు వేయలేదు, ఆ తర్వాత ఎవరు కూడా వేయరు. ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యూహం. ముందు భాగమేమో శకట వ్యూహం, వెనక భాగమేమో పద్మవ్యూహం, పద్మవ్యూహం మధ్యలోనేమో సూచి వ్యూహం. ఆ సూచి వ్యూహం అసలు దుర్భేద్యమైనటువంటిది. దాని మధ్య భాగంలో గర్భవ్యూహం, గర్భం అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యూహం గర్భవ్యూహం. అంటే శకట వ్యూహాన్ని దాటిపోవాలి సైంధవుణ్ణి కనుక చంపాలంటే. ఈ రోజున అర్జునుడు ఏం చేయాలి, 12 మైళ్ళ పొడవు ఉన్నటువంటి శకట వ్యూహాన్ని దాటాలి. ఈ శకట వ్యూహాన్ని దాటాలంటే ముందుగా ద్రోణాచార్యుడు, ఆ వెనక కృతవర్మ, ఆ వెనక మహారాజులైనటువంటి వాళ్ళు వరుసగా ఉన్నారు. వీళ్ళందరినీ జయించుకుంటూ ఈ సేనలన్నింటినీ పారద్రోలుతూ 12 మైళ్ళు వెళ్ళాలి. ఊరికినే బర్ర వెళ్ళటం కాదు, వీళ్ళందరినీ జయిస్తూ వెళ్ళాలి. ఇందులో ఏ ఒక్కళ్ళు కాసేపు ఎక్కువ యుద్ధం చేసినా ఆగిపోవాలి. ఇక శకట వ్యూహం దాటిపోయిన తర్వాత అక్కడ పద్మవ్యూహం ఉంది. పద్మవ్యూహంలో ప్రవేశించడం, నిర్గమించడం రెండు కూడా కృష్ణార్జునులు ఇద్దరికి తెలుసు కనుక వాళ్ళకేమి కష్టం కాదు. అందుకని చక్కగా పద్మవ్యూహంలో ప్రవేశిస్తారు. అయితే పద్మవ్యూహంలో ప్రవేశించిన తర్వాత అక్కడ చుట్టూ అనేక మంది వీరులు ఉంటారు, ఆ వీరులందరితో కూడా యుద్ధం చేస్తూ ఉండాలి. ఇక సూచి వ్యూహంలో ప్రవేశించాలి. పద్మవ్యూహానికి మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని కర్ణిక అంటారు. ఆ కర్ణిక భాగంలో సూచి వ్యూహం ఉంటుంది. ఆ సూచి వ్యూహం చివరి ఎక్కడుంటుందో తెలియదు. పార్శ్వ భాగంలో అన్నాడు భారతంలో, పార్శ్వ భాగంలో అటు పక్కన అన్నమాట. ఆ పార్శ్వ భాగంలో ఆ గర్భవ్యూహం ఉంది. ఆ గర్భవ్యూహంలో సైంధవుడు ఉంటాడు. ఇప్పుడు ఆ గర్భవ్యూహాన్ని కనిపెట్టాలి. శకట వ్యూహాన్ని ఛేదించుకుంటారు, పద్మవ్యూహాన్ని ఛేదిస్తాడు, సూచి వ్యూహాన్ని కనిపెట్టాలి. సూచి వ్యూహాన్ని కనిపెట్టిన తర్వాత ఆ గర్భవ్యూహాన్ని కనిపెట్టాలి. గర్భవ్యూహం అంటే ఎవరికి కనపడకుండా ఉండేది. గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు లేకపోతే పిల్ల ఎట్లయితే ఎవరికి పైకి కనపడదో అదిగో ఆ ప్రకారంగా ఎవరికి కనపడకుండా ఉండేది అన్నమాట. అది గర్భవ్యూహం అని. అక్కడ దాగి ఉన్నటువంటి సైంధవుడిని చూడాలి. అసలు వ్యూహం కనపడకపోతే సైంధవుడు ఎట్టు కనపడతాడు? కనుక ఇది మొత్తం 24 మైళ్ళ పొడవు. ఈ మొత్తాన్ని కూడా సూర్యాస్తమయం లోపల కనిపెట్టాలి. ఈ మొత్తాన్ని దాటి సూర్యాస్తమయం లోపల సైంధవుడిని కనిపెట్టి అతడి శిరస్సు కాస్త ఖండించాలి. దానిలో అనేకమైనటువంటి అతిరథ మహారథులంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా జయించుకుంటూ రావాలి. ఇలా రహస్యంగా ఉన్నటువంటి వ్యూహంలో రహస్యంగా దాగినటువంటి సైంధవుణ్ణి తెలుసుకోవటమే చాలా కష్టమైనటువంటి విషయం. మహావీరుడు కనుక అందరినీ జయించవచ్చు, కానీ రహస్యంగా ఉన్నటువంటి ఒక చిన్న వ్యూహంలో రహస్యంగా దాగినటువంటి సైంధవుణ్ణి చూడగలగాలి. ఇది ఎవరికైనా సరే అసాధ్యమే. ఇది ద్రోణాచార్యుడి యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ రోజున మనకి విజయం ఖాయం అనేటువంటిది ఆయన నమ్మకం. నమ్మకం అంటే నిజం ఏమిటంటే అది నమ్మకం కాదు, అది సత్యం అనేటువంటిది అంగీకరించాలి. అంత కష్టమైనటువంటి విషయం. ఈ వ్యూహాన్ని చూచి కౌరవ సేనలందరూ కూడా విజయం లభించినట్టుగా ఆనంద పరవశులు అవుతూ ఉన్నారు. ఇలా వ్యూహాన్ని రచించి ఆ వ్యూహ ముఖంలో స్వయంగా ద్రోణాచార్యుడు నిలబడ్డాడు. ద్రోణాచార్యుడికి సహాయంగా, ద్రోణాచార్యుని రక్షణగా భోజరాజు అంటే కృతవర్మ తన యొక్క అక్షోహిణి సేనతో నిలబడ్డాడు. ఇక మరి కృష్ణార్జునులు వెంటనే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఆయన్ని జయించి ఆ లోపలికి వస్తారు అనుకోవటానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ వ్యూహానికి ముందు అంటే ఈ వ్యూహం లోపలికి రావటానికి కూడా, వ్యూహం దగ్గరికి రావటానికి కూడా వీలు లేకుండా 1500 ధానుష్కుల దూరంలో 1500 ధానుష్కుల రూపంలో దూరంలో దుర్యోధనుని యొక్క సోదరుడైనటువంటి దుర్మర్శనుడు అపారమైనటువంటి గజ సైన్యాన్ని తీసుకొని అక్కడ నిలబడ్డాడు. 1500 ధనుష్కులంటే ధనుస్సు ఉంటుంది కదా, ఆ ధనుస్సుని కొలుస్తా 1500 ధనుస్సును కొలిస్తే ఎంత దూరం? అందూరం అంటే చాలా దూరం. 1500 ధనుస్సులు అంటే దాదాపుగా 2-3 కిలోమీటర్లు అనమాట. లేదా మన లెక్కలు అయితే ఒక 65 దాదాపుగా అంత దూరంలో ఉన్నాడు. అంటే అసలు వ్యూహం దగ్గరికే రావడానికి వీలు లేకుండా చేయాలి. సరే దుర్మర్శనుడు గజసేన ఒకవేళ వాటిని తప్పించుకొని వస్తే ద్రోణాచార్యుడికి దుర్మర్శనుడికి మధ్యలో దుశ్శాసనుడు, దుశ్శాసనుడు మహావీరుడు కాబట్టి ఆ దుశ్శాసనుడిని నిలబెట్టారు. దుశ్శాసనుడు కూడా జయించి లేదా పారద్రోళి వస్తే అప్పుడు ద్రోణాచార్యుడు, ద్రోణాచార్యుని కూడా దాటితే అప్పుడు వ్యూహంలో ప్రవేశించవచ్చు. వ్యూహంలో ప్రవేశిస్తే మొట్టమొదటిగా కనిపించేటువంటి వాడు కృతవర్మ. కృతవర్మ అంటే 18 రోజులు యుద్ధం చేసి మిగిలినటువంటి వాడు, మహావీరాధినీయుడు, సాత్వికతో సమానమైనటువంటి బలవంతుడు. కాబట్టి ఆ కృతవర్మ ఉన్నాడు. అతన్ని తప్పించుకోవటం, ద్రోణాచార్యుని తప్పించుకోవటం కష్టం, కృతవర్మను తప్పించుకోవటం కూడా కష్టం. ఇక అక్కడి నుంచి అనేక మంది వీరులు ఉన్నారు. ఇది ద్రోణాచార్యుడి యొక్క వ్యూహ రచనా నైపుణ్యం. సరే ఈ ప్రకారంగా వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ఇక కృతవర్మ వెనక మహావీరులైనటువంటి వాళ్ళందరినీ కూడా పెట్టారు. ఆ వెనక జలసంధుడు ఉన్నాడు, ఆ తర్వాత దుర్యోధనుడు ఉన్నాడు, దుర్యోధనుడికి రక్షణగా కర్ణుడు ఉన్నాడు, కర్ణుడికి రక్షణగా 60,000 రథాలు, 100,000 వీర సైనికులు వీళ్ళంతా ఉన్నారు. శకట వ్యూహం యొక్క ప్రధానమైనటువంటి రక్షణ భాగంలో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా శకట వ్యూహాన్ని రక్షించే వాళ్ళు, పద్మవ్యూహం కాదు, శకట వ్యూహాన్ని రక్షించేటువంటి వాళ్ళు. ఆ వెనక పద్మవ్యూహం, పద్మవ్యూహం లోపల సూచ్య వ్యూహం, సూచ్య వ్యూహం లోపల గర్భవ్యూహం. గర్భవ్యూహం యొక్క పార్శ్వభాగంలో జయద్రథుడు, సైంధవుడు, ద్రోణాచార్యుడు రచించినటువంటి అద్భుతమైనటువంటి వ్యూహాన్ని, 4 వ్యూహాలతో కలిసినటువంటి వ్యూహాన్ని, సైంధవుడి యొక్క రక్షణకి ఏర్పాటు చేసినటువంటి ఈ రకరకాలైనటువంటి ఏర్పాట్లని చూస్తే కౌరవుల యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆ మహావ్యూహాన్ని చూసినటువంటి దుర్యోధనుడు, ఈరోజు తమకి విజయం తథ్యం, ఈరోజుతోనే యుద్ధం ముగిసిపోతుంది అనేటువంటి భావనలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్జునుడు ఈరోజు గెలవటం లేదా సైంధవుణ్ణి సంహరించడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే సైంధవుణ్ణి అసలు చేరుకోవటం కూడా జరగదు. చేరుకోవటమే జరగకపోతే ఇక సంహారం ఎట్లా జరుగుద్ది? అతడి శిరస్సును ఖండిస్తాడు, ఎట్లా ఖండించగలుగుతాడు? కాబట్టి ఇది ఊహకు కూడా అందేటువంటి విషయం కాదని మహదానందంలో ఉన్నాడు దుర్యోధనుడు. సరే, ఇలా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇక యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది. కౌరవ సేనలన్నీ కూడా వ్యూహాత్మకంగా నిలిచిని రణభేరీలు మోగుతూ ఉన్నాయి. అలాగనే మృదంగాల ధ్వని వినిపిస్తూ ఉంది. శంఖాలు, భేరీలు, సింహనాదాలు అన్నీ కూడా భూనభోంతరాళాలు వ్యాపించినట్టుగా కౌరవుల యొక్క సేనల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సేనల యొక్క, వీరుల యొక్క సింహనాదాలతోటి కోలాహలంగా ఉంది. అలా సేనలన్నీ కూడా యుద్ధోత్సాహంతో గర్జనలు చేస్తూ ఉండేటప్పటికీ రౌద్ర ముహూర్తంలో తెల్లని గుర్రాలు పుంచినటువంటి రథంలో శ్రీకృష్ణుడు సారథిగా, యుధామన్యుడు, ఉత్తమవంశుడు చక్ర రక్షకులుగా అర్జునుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. లోకక్షయకరమైనటువంటి జననాశనం జరిగేటువంటి అనేకమైనటువంటి దుర్నిమిత్తాలు కనిపిస్తూ ఉన్నాయి. మహాభారత యుద్ధంలో చాలా సందర్భాల్లో ప్రతిరోజు కూడా ఈ దుర్నిమిత్తాల గురించి రాయటం జరిగింది, వ్యాసుడు చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఆ రోజుల్లో నిమిత్తాలు, ఈ దుర్నిమిత్తాల గురించి బాగానే చూస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సరే, ఇక పాండవ పక్షంలో నకులుని కుమారుడు శతానీకుడు ఉన్నాడు. ఆ శతానీకుడి యొక్క సాయంతో దృష్టజ్యుముడు పాండవుల యొక్క సేనను వ్యూహాత్మకంగా నిలిపాడు. అర్జునుడి యొక్క రథాన్ని చూడగానే కౌరవ సేనా వ్యూహానికి 15 ధనుష్కుల దూరంలో ఉన్నటువంటి దుర్మర్శనుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు. ఈరోజు అర్జునుడు అనేటువంటి సముద్రానికి నేను చెలీల కట్టనవుతా, అర్జునుడిని నేను ఇక్కడే నిలవరిస్తా, నన్ను ఎదుర్కొని ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు అంటున్నాడు దుర్మర్శనుడు. తన సేనతో కలిసి యుద్ధానికి సిద్ధమై నిలిచాడు. అప్పుడు అర్జునుడు అంటున్నాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ మనకి మొదటి ముద్ద వీడే అన్నాడు. తన ముందున్నటువంటి విశాలమైనటువంటి సేనకి బాణ దూరంలో, అంటే బాణపాత దూరంలో, బాణం కనుక వేస్తే ఎంత దూరంలో ఉన్నటువంటి శత్రువుకి తగలటానికి వీలుంటుంది, అంటే యుద్ధం చేసేటప్పుడు ఇద్దరు దగ్గరగా నిలబడరు, దూరంగా నిలబడతారు. వాళ్ళ బాణం వీళ్ళకి, వీళ్ళ బాణం వాళ్ళకి తగలాల, వాళ్ళు ఏ బాణం వేస్తుంది, ఏ అస్త్రం వేస్తున్నది తెలియాలా, అందుకోసమని కొంత దూరం ఉంటుంది. ఆ దూరంలో రథాన్ని నిలిపాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. ఆ శంఖ ద్వారాలకి ధర్మర్షుడి సేనలో ఉన్నటువంటి సైనికులు పిడుగుపాటు చప్పుడికి ఏ రకంగా భయపడతారు, వరుసల పిడుగులు కనుక పడతా ఉంటే ఎట్లా భయం కలుగుతుందో ఆ ప్రకారంగా వణికిపోతా ఉన్నారు. కొందరేమో స్పృహ కోల్పోయారు, కొందరేమో బెదిరి పారిపోయారు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు, ఓ హృషికేశ, ఈ దుర్మర్షనుడు ఉన్నటువంటి చోటికి గుర్రాలను నడిపించు, ఈ గజసేనను చీల్చుకొని శత్రుసేనని మనం ప్రవేశించాలి అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు రథాన్ని దుర్మర్షుని యొక్క సేన ముందు దుర్మర్షునికి ఎదురుగా నిలిపాడు. తీవ్రమైనటువంటి కురధంతో ఉన్నటువంటి అర్జునుడు పుంఖాలు పుంఖాలుగా బాణాలను విడుస్తూ ఏనుగుల్ని గుర్రాలని సంహరిస్తూ ఉన్నాడు. అవన్నీ గుట్టలు గుట్టలుగా పడిపోతూ ఉన్నాయి, శత్రుసేనలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి. అర్జునుడు బాణప్రయోగం చేస్తూ ఉంటే బాణాన్ని సంధిస్తున్నది కానీ విడుస్తున్నది కానీ తెలియటల్లా, పైగా రెండు చేతులతో బాణాలు విడవగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు సవ్యసాచి. ఆయన యొక్క బాణాలు కూడా అయిపోయాయి కాదు, అవి అక్షయ తుణీరాలు. అక్షయ అంటే అయిపోవు, క్షయం కావు. మామూలుగా ఎవరికైనా సరే అవి అయిపోతా ఉంటాయి, వెనక నుంచి ఆయన అందిస్తుంటాడు వెనక కూర్చున్నటువంటి వాడు. ఇక అర్జునుడికి మాత్రం పొద్దున్నే ఏం పెట్టుకొని వచ్చాడు, అయ్యే 18 రోజులైనా 50 రోజులైనా 100 రోజులైనా అంటే తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, అవి అక్షయ తుణీరాలు అంటారు వాటి. వాటితోటి ఆ వైపున ఈ వైపున రెండు వైపులా తగిలించుకొని ఉంటారు. ఆ చేత్తోటి ఈ చేత్తోటి బాణాలు వేస్తూ ఉంటాడు. ఎప్పుడు బాణాలు వేస్తున్నాడో, ఎవరి మీద బాణాలు వేస్తున్నాడో తెలియకుండా సేనలన్నీ కూడా కకావికలైపోతూ ఉన్నాయి. అర్జునుడి మీద దాడి చేయటానికి అవకాశం కూడా కలగటల్లా, అర్జునుడి వైపు తేరిపారదూచేటువంటి ధైర్యం కూడా ఆ సేనలో ఎవరికీ లేదు. ప్రగల్భాలు కలిగినటువంటి దుర్మర్షనుడు అక్కడి నుంచి పారిపోయాడు. అంటే యుద్ధం చేయలేదు, అర్జునుడి మీద బాణం వేయలేదు. ఆ అర్జునుడి యొక్క ప్రతాపాన్ని చూచి, అమ్మో ఇప్పుడు కనుక నేను కనుక ఎదురుగా వెళితే ఏమవుతుందోనని చెప్పి పారిపోయాడు. సేనలన్నీ కూడా బ్రతుకు జీవుడు అంటూ ప్రాణభయంతో పరుగులెత్తారు. ఎందుకంటే నాయకుడే పోతే సేనలు ఎవరు ఉండరు. ఇక దుర్మర్షుడి యొక్క సేనను దాటి వచ్చిన తర్వాత దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. దుశ్శాసనుడికి కూడా గొప్ప గజసేన ఉంది. ఏనుగులు యుద్ధరంగంలో చాలా గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఏనుగులు కనుక ఒక వరుసలో కనుక నిలబడ్డాయి అంటే వాటిని దాటిపోవాలంటే రథానికి గుర్రాలు భయపడతా ఉంది, ఏనుగులకి గుర్రాలు భయపడతా ఉంది. ఇక ఏనుగుల్ని చంపటం కూడా కష్టం, అవి ఒక పట్టాన సావు. గుర్రం కనుకైతే ఒక బాణం వేయగానే చచ్చిపోద్ది, కానీ ఏనుగులు అట్లా సావు. ఇక ఏనుగులు కలిగి ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు, అంటే ఏనుగులకి సంబంధించినటువంటి ఆ రాజు గొప్ప బలశాలి అయి ఉంటాడు. ఇలా అన్ని కూడా ఏనుగులు యుద్ధంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర. సరే, దుశ్శాసనుడు గొప్ప గజ సైన్యంతో నిలబడ్డాడు. ఎదురుగా వచ్చినప్పటికల్లా అర్జునుడు దుశ్శాసనుడి మీద బాణ పరంపర ప్రయోగిస్తూ ఉన్నాడు. దుశ్శాసనుడు కూడా అలాగనే బాణాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. అర్జునుడి యొక్క బాణాల దెబ్బకి ఏనుగులు ఆర్తనాదాలు చేస్తూ రెక్కలు విరిగినటువంటి పర్వతాలలాగా కుప్ప గుప్పగా కూలిపోతా ఉన్నాయి. కుండలాలతో సహా, అంటే చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలతో సహా శిరస్సులన్నీ కూడా తెగిపడిపోతా ఉన్నాయి సైనికుల యొక్క శిరస్సులు. ఎటు చూసినా అర్జునుడు కనిపిస్తూ ఉన్నాడు, ఎవరు ఎటు చూసినా అర్జునుడే కనిపిస్తూ ఉన్నాడు. ఇది భయంతో కనిపించేటువంటి స్థితి. బాణాలు సంధించటం కానీ, బాణాలను లాగటం కానీ, బాణాలను విడవటం కానీ, అమ్ముల పొదుల్లో నుంచి బాణం తీయటం కానీ ఏది కూడా ఎవరికీ కనిపించటల్లా. అంటే అంత వేగంతో తీస్తున్నాడు, కనిపించటం లేదంటే కళ్ళు ఉన్నాయి కానీ ఆ వేగానికి అసలు ఎవరికి ఏమీ తెలియటం లేదు. ఇక నేల కూలినటువంటి సేనలతోటి రణభూమి అంతా కూడా భయంకరంగా కనిపిస్తూ ఉంది. మిగిలినటువంటి సేన అంతా కూడా పారిపోతూ ఉంది. భయపడ్డటువంటి దుశ్శాసనుడు, అంటే ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలా. అంటే అసలు విషయం ఏమిటంటే, పుత్ర మరణ దుఃఖంతో ఉన్నటువంటి అర్జునుడు తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నాడు. ఇలాంటిది ఏదీ లేకపోయినా ముందు రోజు అభిమన్యుడి ముందు ఎవరు నిలవలేకపోయారు. మరి అభిమన్యుడు ముందే నిలవలేకపోతే ఇప్పుడు కోపించినటువంటి అర్జునుడు ముందు ఎవడు నిలబడగలుగుతాడు? అందుకనే దుశ్శాసనుడు పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి పోయాడు? ద్రోణుడి యొక్క రక్షణ కోరుతూ ఆ ద్రోణ సైన్యంలో కలిసిపోయాడు. ఇక నాకేం పర్వాలేదు అమ్మయ్యా అనుకున్నాడు. యుద్ధం చేయక్కర్లా, కాసేపట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ప్రకారంగా శకట వ్యూహంలో ప్రవేశించాడు దుశ్శాసనుడు. దుశ్శాసనుడి యొక్క సేనను సంహరించిన తర్వాత దుశ్శాసనుడిని పారద్రోలిన తర్వాత అర్జునుడు ద్రోణుడి యొక్క సేన మీద దాడి చేశాడు. ఎందుకంటే ఇక మూడోది ద్రోణుడు అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు తొలగిస్తే వ్యూహంలో ప్రవేశించవచ్చు, శకట వ్యూహంలో ప్రవేశించవచ్చు. వ్యూహంలో ప్రవేశిస్తే తప్ప సైన్యుడి దగ్గరికి పోవటానికి వీల్లేదు. అందుకని ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ద్రోణాచార్యుడు చుట్టూ ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో దాన్ని ఊసకోత కోస్తా ఉన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడు ఎదురుపడ్డారు. అర్జునుడు అంటున్నాడు, ఆచార్య మీకు నమస్కారం, నాకు శుభం కలగాలని దీవించండి, మీ అనుగ్రహంతో నేను సేనలో ప్రవేశించాలనుకుంటున్నా, మీరు నాకు తండ్రి వంటి వాళ్ళు, నీకు అశ్వత్థామ ఎలా రక్షణీయుడో నేను కూడా అలాగనే రక్షింపదగినటువంటి వాడిని. ఇక్కడ అర్జునుడి యొక్క మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. నా ప్రతిజ్ఞని మీ అనుగ్రహంతో నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, భయపడ్డాడా అర్జునుడు ద్రోణాచార్యుడికి? ద్రోణాచార్యుడికి భయపడలా, కానీ పూర్వం ఒక వ్యవహారం జరిగింది. అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇస్తూ ద్రోణాచార్యుడు, ఓ అర్జున, ఎప్పుడైనా యుద్ధంలో మనం ప్రత్యర్థులుగా ఉండాల్సి వస్తే నా మీద మాత్రం నువ్వు యుద్ధం చేయడానికి వీల్లేదన్నాడు. అంటే నా మీద బాణప్రయోగం చేయొద్దన్నాడు. అలాగనే అన్నాడు అని బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ద్రోణాచార్యుడి మీద బాణప్రయోగం చేయకూడదు. నమస్కార బాణం వేయొచ్చు, అంటే ఆయన పాదాల మీద పడుతుంది, పాదాలకి ముందుగా పడుతుంది, అది నమస్కారం చేయటం, అది క్షత్రియోచితమైనటువంటి నమస్కారం, కానీ యుద్ధం చేయకూడదు. అందువల్ల మీ అనుమతితో నేను లోపలికి పోవాలి అన్నాడు. ఒకటి. రెండవ మాట ఏమన్నాడంటే, నేను మీకు పుత్ర సమానుని అన్నాడు. అసలు నిజం ఏంటంటే పుత్రుడి కంటే ఎక్కువ అర్జునుడు. అశ్వత్థామ కన్నా అర్జునుడు అంటే చాలా ప్రీతి. అలాగని అశ్వత్థామ అంటే ప్రీతి లేదని కాదు, కానీ అర్జునుడు అంటే మాత్రం అంత ఇష్టం. అయితే ఇక్కడ అశ్వత్థామ ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చాడు? ఏదో నేను మీకు పుత్ర సమానుణ్ణి, మీరు నాకు తండ్రి వంటి వారు అని అని ఊరుకోవచ్చు. అశ్వత్థామ యొక్క వ్యవహారం ఎందుకు తెచ్చాడంటే, నేను నా కుమారుడు మరణించితే ఆ బాధతోటి నేను వచ్చా, కాబట్టి నన్ను లోపలికి పంపించండి. ఇంతకుముందు మనకు ఒప్పందం, అంటే ఒప్పందం సంగతి చెప్పలా, తెలుసు ఇద్దరికి తెలుసు, ఒప్పందం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అడగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఒప్పందం ఉంది, ఇటు నేను మీకు ప్రియ శిష్యుణ్ణి, మూడవది నేను పుత్ర సమానుణ్ణి, నాలుగవది నేను పుత్రుడు మరణించినటువంటి ఆ బాధలో ఇప్పుడు నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటం కోసం వచ్చా, కాబట్టి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటానికి మీరు అనుమతించాలి, అనుగ్రహించాలి అన్నాడు. అయితే ఇక్కడ మరొక కోణం కూడా ఉంది అశ్వత్థామ సంగతి ఎత్తటంలో. ఏమిటంటే, పుత్రుడు పోతే ఎంత బాధగా ఉంటుందో నీకు కూడా వాడు పోతే అంతే ఉంటుంది అనేటువంటి భావన. అంటే అలాగనే అలా, కానీ ఇక్కడ అశ్వత్థామ ప్రసక్తి తీసుకురావటంలో పుత్రుడు కనుక పోతే ఎంత బాధగా ఉంటుందో నీకు కూడా తెలియాలంటే నీ పుత్రుడు పోతే అప్పుడు తెలుసుద్దయ్యా అనేటువంటి ఆ భావన. ఇది సంస్కృత పదాల్లో ఉన్నటువంటి విచిత్రం. తెలుగులో ఇలాంటి పదాలు ఉండవు, డైరెక్ట్గా చెప్తేనే అర్థమయ్యేది. ఇలా అర్జునుడు అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నవ్వుతూ, ఓ ధనంజయ, నన్ను గెలవకుండా నీవు సైంధవుణ్ణి సంహరించడానికి ఎలా ముందుకు పోదాం అనుకుంటున్నావు? ఈ వ్యూహాన్ని ఏర్పాటు చేశాను, నీ భార్య నుంచి సైంధవుని రక్షించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, అందుకే ఈ వ్యూహం. వ్యూహంలో నువ్వు ప్రవేశించావంటే సైంధవుడి దగ్గరికి పోతావు. కాబట్టి సైంధవుడిని నేను రక్షించాలంటే నిన్ను వ్యూహంలోకి పోకుండా చేయాల్సినటువంటి అవసరం నాకుంది. అందువల్ల నేనట్లా నీకు అనుమతి ఇవ్వటానికి ఇప్పుడు వీలు పడదు అని అంటూ తీక్షణమైనటువంటి బాణాలతోటి, అంటే ద్రోణాచార్యుడు ముందుగా ఆయన బాణాలు వేస్తున్నాడు, గుర్రాల మీద వేశాడు, శ్రీకృష్ణుడి మీద వేశాడు, అర్జునుడి మీద వేశాడు. అలా ముందుగా ఆయన బాణాలు వేస్తే అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడి మీద బాణప్రయోగం చేస్తున్నాడు. అంటే తనంతట తానుగా ముందుగా చేయకుండా గురువుని గౌరవించేటువంటి పద్ధతి. అంటే గురువు ముందుగా తన మీద బాణం వేస్తేనే తాను బాణం వేయాలి, లేకపోతే వేయకూడదు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడు. ఇప్పుడు అర్జునుడు కూడా తీవ్రమైనటువంటి సాయకాలను ప్రయోగిస్తూ ఉన్నాడు, ద్రోణాచార్యుడు వేసినటువంటి బాణాలన్నింటి మధ్యలో ఖండించేస్తూ ఉన్నాడు, ద్రోణుడి మీద గౌరవాన్ని ప్రదర్శిస్తూ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తూ. అంటే ద్రోణాచార్యుడి మీద చంపాలనేటువంటి ఆలోచన లేదు, అలాగే తాను క్షత్రియ ధర్మాన్ని కూడా పాటించాలి కనుక యుద్ధం చేయాలి. యుద్ధం అయితే చేయాలి, ద్రోణాచార్యుడేమో పక్కకి తొలగాలి, కానీ ఆయన మాత్రం చంపకూడదు. ఇది అర్జునుడి యొక్క స్థితి. ఇప్పుడు 9 బాణాలు ద్రోణాచార్యుడి మీద వేశాడు, ద్రోణాచార్యుడేమో అల్లెత్రాటిని ఖండించాడు, అంటే గాంధీవానికి తగిలించినటువంటి అల్లెత్రాటిని ఖండించాడు. వెంటనే మరొక అల్లెత్రాటిని తగిలించుకున్నాడు, పోరు కొనసాగింది. వేల కొద్ది బాణాలు ఈ ద్రోణుడి యొక్క సైన్యాన్ని తీవ్రంగా బాధ పెడుతూ ఉన్నాయి. ద్రోణ సేనని వరుసగా సంహరించి పారేస్తున్నాడు అర్జునుడు. ద్రోణుడేమో కృష్ణార్జునులు ఇద్దరిని కూడా గాయపరిచాడు. ఇలా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంటే శ్రీకృష్ణుడు అన్నాడు, ఏమయ్యా అర్జున, ఎంతసేపు ఈ ముసలాడితో యుద్ధం చేస్తూ ఉంటావయ్యా, మనకున్నటువంటి పనేమిటి, మనం వ్యూహంలో ప్రవేశించాలా, అందరినీ జయించుకుంటూ పోవాలి, మళ్ళీ ఈ వ్యూహం నుంచి ఇంకో వ్యూహంలో ప్రవేశించాలి, ఆ వ్యూహం నుంచి ఇంకో వ్యూహం, ఆ వ్యూహం నుంచి ఇంకో వ్యూహం, ఇవన్నీ చేసి సైన్యముని కొట్టాలి, నువ్వు ఇక్కడనే పొద్దుపుచ్చితే ఎలా అన్నాడు. సరే మీ ఇష్టం అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడికి తెలిసి ఏం చేయాలో, అందుకని రథాన్ని వాళ్ళ మీద వెళ్ళి మీద యుద్ధం చేస్తున్నట్టుగా అలా తిప్పుతూ ద్రోణాచార్యుడికి ప్రదక్షిణగా వెళ్ళాడు. సరే ఆయన అనుకున్నాడు నాకు ప్రదక్షిణ చేస్తున్నాడు. ప్రదక్షిణ అంటే ఆ దారికి అడ్డంగా ద్రోణాచార్యుడు నిలబడ్డాడు. దారి అంటే మన మీరేదో మన ఇక్కడ ఉన్నటువంటి దారి అనుకోబాకండి, దారి అంటే చాలా పెద్దది ఉంటుంది, అటు ఒక పెద్ద సైన్యం, ఇటు ఒక పెద్ద సైన్యం, మధ్యలో దారి. ఆ మధ్యలో ద్రోణాచార్యుడు, కృపా కృతవర్మ, ఇంకా మిగిలినటువంటి వీరులు అంతా అడ్డం ఉంటారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ప్రధానంగా ఉన్నాడు, అందుకని ద్రోణాచార్యుడిని పక్కగా తొలగదోస్తే తప్ప వెళ్ళటానికి వీల్లేదు. అందుకని ద్రోణాచార్యుడికి ఎదురుగా ఉన్నటువంటి అర్జునుడు అలా ప్రదక్షిణగా రథాన్ని శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు. ఈయన ప్రదక్షిణ చేస్తున్నాడు అనుకున్నాడు ద్రోణాచార్యుడు. ఆయన వెనక్కి వచ్చి లోపలికి పోతున్నాడు, అంటే వ్యూహంలోకి వెళ్ళిపోతున్నాడు. వెంబడించాడు ద్రోణాచార్యుడు, అర్జున ఏమిటయ్యా శత్రువుకు వెన్నిచ్చి పారిపోతున్నావు అన్నాడు. మీరు నాకు శత్రువా, మీరు నా గురువు కాబట్టి మిమ్మల్ని నేను గౌరవించాలి, మీరు నాకు శత్రువు ఎట్లా అవుతారు, అందుట్లో ఇవాళ నేను చేయాల్సినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో దానికి మీ ఆశీస్సులు నాకు కావాలని ముందుగానే నిన్ను కోరాను అని ఆ ప్రకారంగా వ్యూహంలో ప్రవేశించాడు. ఇలా ప్రవేశించిన తర్వాత అర్జునుడు ఆచార్యుడితోటి యుద్ధం అనేటువంటి చేయకుండా అలా లోపలికి వెళ్ళిపోయి, ఇక వ్యూహం ముఖం నుంచి మొట్టమొదటిగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉన్నారు జయుడు, కృతవర్మ, కాంభోజరాజు సుదక్షిణుడు, శ్రుతాయుధుడు అనేటువంటి రాజు. ఈ 4 కూడా ఉన్నారు, అంటే కృతవర్మ ప్రధానంగా ఉన్నాడు, ఈ కాంభోజరాజు సుదక్షిణుడు, ఈ శ్రుతాయుధుడు, అలాగనే ఈ జయుడు, ఈ 4 కూడా అక్కడ అర్జునుడిని ఎదిరించారు. వారి వెనక అపారమైనటువంటి సేన ఉంది, అంటే కృతవర్మ యొక్క అక్షోహిణి సేన ఉంది. అలాగనే కాంబోజరాజు సుదర్శనుడి యొక్క సేన, శ్రుతాయుధుడి యొక్క సేన, ఇలా అందరి సేన కలిపి అపారమైనటువంటి సేన ఉంది. ప్రాణాంతకమైనటువంటి మృత్యువులాగా కనిపిస్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు వారి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. అర్జునుడిని ముందుకు పోకుండా వాళ్ళు నిలువరిస్తున్నారు. ఇక్కడ కౌరవుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే అర్జునుడిని ఎంత వీలైతే అంత ఆపటం. అర్జునుడి యొక్క లక్ష్యం ఏమిటంటే ఎంత వీలైతే అంత చీల్చుకుంటా ముందుకు పోవటం. వాళ్ళు చచ్చారా బ్రతికారా అనేటువంటిది కాదు ప్రధానం, నేను ముందుకు వెళ్ళానా వెళ్ళలేదా అనేటువంటిదే ప్రధానం. అలాగనే కౌరవులకు కూడా ఎంతమంది పైన ఎంతమంది ఉన్నా అర్జునుడు కనుక ముందుకు రాకుండా ఉండగలిగితే, ఉంచగలిగితే అది చాలు. ఆ ప్రకారంగా ఉంటే వాళ్ళకు తోడుగా ద్రోణుడు కూడా వచ్చాడు. ద్రోణాచార్యుడు ఇప్పుడు ఆయన తప్పించుకొని లోపలికి వచ్చాడు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన వదలకుండా అర్జునుడి మీద మళ్ళీ యుద్ధానికి ద్రోణాచార్యుడు వచ్చాడంటే ఈ నలుగురితో పాటుగా ద్రోణాచార్యుడు కూడా కలిశాడు. అర్జునుడు ఐదుగురితోటి కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మ మీదకి వెళ్ళాడు. ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోరు సాగింది. ఇద్దరు బాణ పరపరను వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు, అర్జున కృతవర్మ మీద దయ చూపించవద్దు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు, కృతవర్మ మీద దయ చూపించవద్దని? కృతవర్మ తనవాడు, శ్రీకృష్ణుడి వాడు, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి వాడు, యాదవుల్లో యదు వృష్టి భోజ అంధకులు అనేటువంటి వాడు ఉన్నారు, ఆ భోజ కులానికి సంబంధించినటువంటి వాడు కృతవర్మ, శ్రీకృష్ణుని యొక్క భక్తుడు. కాబట్టి ఈయన మీద బాణం వేస్తే కృష్ణుడికి ఏమైనా కోపం వస్తుందేమో అని అనుకుంటున్నాడేమోనని వాడి మీద నువ్వు దయ చూపించాల్సినటువంటి పని లేదు వేసేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు తీవ్రమైనటువంటి బాణాన్ని వేస్తే మూర్చిపోయాడు. అర్జునుడు వెంటనే శ్రుతాయుధుడిని ఎదుర్కొన్నాడు. ఆ శ్రుతాయుధుడి యొక్క గుర్రాలను సంహరించి ధనుస్సుని భగ్నం చేసి అతన్ని కాస్త విరుధుడి చేసేటప్పటికి శ్రుతాయుధుడు రథం మీద నుంచి దూగి గదని చేతబట్టాడు. గదని చేతబట్టి ఆ గదని అలా విసిరి శ్రీకృష్ణుడి మీద వేశాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడి మీద వేశాడో అది శ్రీకృష్ణుడిని తాకి వెంటనే వచ్చి వాడిని సంహరించింది, అంటే వాడు చచ్చిపోయాడు. ఏమిటండి ఇక్కడ ఒక కథ అంటే, శ్రుతాయుధుడు వరుణుడి యొక్క కొడుకు, వరుణదేవుడి కొడుకు. వరుణుడు అతని యొక్క భార్యకి ఏదో వరం కోరుకోమన్నాడు ఏదో సందర్భంలో. ఆమె కోరిక కోరుకుంది ఏమిటంటే తన పుత్రుణ్ణి శత్రువులు ఎవరు కూడా యుద్ధంలో చంపకూడదు, తన కుమారుణ్ణి శత్రువులు ఎవరు కూడా అంటే ఈ శ్రుతాయుధుణ్ణి ఎవరు చంపకూడదు, ఇది నాకు వరం కావాలి అని అడిగింది. సరే ఆ వరం ఇవ్వటం కోసం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక ఆయుధపూర్వకంగా నీ వరాన్ని నేను నెరవేరుస్తానని చెప్పి ఒక గది ఇచ్చాడు. ఇచ్చి ఈ గదతోటి నువ్వు ఏ శత్రువులనైనా నువ్వు చంపగలుగుతావు, ఈ గద నీ దగ్గర ఉన్నంతకాలం కూడా ఎవరు కూడా నిన్నేం చేయలేదు. అంటే ఆ గద నీ చేతిలో కనుక ఉంటే ఆ గద ఏ అస్త్రాలకి శస్త్రాలకి కూడా ఛేదించబడేది కాదు, ఆ గదను విరగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి గద నీ చేతిలో ఉంటే నీకు విజయం, అపజయం అసలు ఉండదు. ఒకవేళ యుద్ధం చేయనటువంటి వాడి మీద కనుక ఈ గదను ప్రయోగించామనుకో, తిరిగి ఆ గద నీ దగ్గరికి వచ్చి నీ మీద పడి నిన్ను సంహరించేస్తా. ఇది ఆ వరుణుడు చెప్పినటువంటి మాట. అందుకని శ్రీకృష్ణుడి మీద వేశాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేసేవాడు కాదు సారథి, అందుకని ఆయనకి తగిలింది కదా, అంటే ఊరికిన టచ్, ఊరికిన అట్లా స్పర్శ తగిలింది. వెంటనే వచ్చేసి ఆ శ్రుతాయుధుడిని చంపేసి, ఇది చూసి కాంభోజరాజు సుదక్షిణుడు అర్జునుడిని ఎదిరించాడు. అయ్యో తన పక్షంలో ఉన్నటువంటి కృతవర్మేమో మూర్చిపోయాడు, శ్రుతాయుధుడేమో చచ్చిపోయాడు, అందుకని అతడు వచ్చాడు బాణాలతోటి. వస్తే అర్జునుడు అతని యొక్క రొమ్మును చీల్చి సంహరించాడు, దాంతో కురుసేనలన్నీ కూడా పారిపోయి. ఆ తర్వాత అర్జునుడు అంటే శ్రుతాయుధుణ్ణి, కాంబోజరాజు సుదక్షిణుణ్ణి ఇద్దరినీ సంహరించిన తర్వాత వ్యూహంలోకి ముందుకు వెళ్తే శూరసేనులు వసాతులు అనేటువంటి వాళ్ళు అర్జునుడిని ఎదిరించారు. వాళ్ళల్లో 60,000 మంది మ్లేచ్ఛులు, అంటే వీళ్ళంతా మ్లేచ్ఛులే, 60,000 మంది మ్లేచ్ఛుల్ని అర్జునుడు ఒక్కడే సంహరించాడు. అంటే ఇది తీవ్రమైనటువంటి బాణప్రయోగంతో జరిగింది. దాంతో వాళ్ళందరూ చనిపోయేటప్పటికీ అప్పుడు శ్రుతాయువు అచ్యుతాయువు అని ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు అర్జునుడిని ఎదిరించారు. వీళ్ళు కూడా రాజులే, మహాబలవంతులే. ఆ మహారాజులు ఇద్దరు కూడా అర్జునుడి మీద కృష్ణుడి మీద బాణవర్షం కురిపిస్తూ ఉన్నారు. అర్జునుడు మూర్ఛితుడయ్యాడు, వెంటనే తెప్పరిల్లుకున్నాడు. అంటే అర్జునుడిని మూర్ఛిల్లా చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. వెంటనే తెప్పరిల్లుకున్నాడు, తెప్పరిల్లుకొని ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఐంద్రాస్త్రం నుంచి అనేకమైనటువంటి బాణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ బాణాలన్నీ కూడా శత్రు సమూహాలన్నింటినీ కూడా చించి చెండాడుతూ ఉన్నాయి, సంహరించేస్తూ ఉన్నాయి. ఆ ఇద్దరు సోదరుల యొక్క తలలు, వాళ్ళ యొక్క బాహువులు అంటే చేతులు, ఈ మొత్తాన్ని కూడా ఖండించిన ఆ బాణాలు. ఎప్పుడైతే శృతాయువు అచ్యుతాయువు వీళ్ళిద్దరు కూడా మరణించారో, వాళ్ళ కుమారులు ఉన్నారు నీతాయువు దీర్ఘాయువు అని, వాళ్ళు వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా యమసదనానికి పంపించాడు, అంటే వాళ్ళంత బలవంతులు కాదు వీళ్ళు. అప్పుడు అనేక మంది మ్లేచ్ఛులు ఎదిరిస్తే అర్జునుడు వాళ్ళందరినీ కూడా సంహరించాడు. ఆ తర్వాత కురుసేనల్ని చీల్చి చెండాడుతూ ముందుకు వెళుతున్నాడు. అప్పుడు అర్జునుడిని అంబష్టుడు అనేటువంటి రాజు ఎదిరించాడు. ఇతడు కూడా బలవంతుడైనటువంటి వాడు. ఆ అంబష్టుడి దగ్గర కూడా ఒక ముఖ్యమైనటువంటి గద ఉంది. ఆ గదతో కృష్ణార్జునులు ఇద్దరిని కొట్టాడు. దాంతో అర్జునుడు ఆ అంబష్టుడి యొక్క భుజాలని శిరస్సుని క్షురప్రాలతో ఖండించాడు. దాంతో సేనలన్నీ కూడా చెదిరిపోయి. ఈ ప్రకారంగా అర్జునుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ కురుసేనలన్నింటినీ కూడా పారద్రోలుతూ కొన్ని 1,000 మందిని సంహరిస్తూ అలా ముందుకొస్తూ ఉన్నాడు. అర్జునుడు ఎదురుగా నిలవటానికి ఎవరికి కూడా ధైర్యం దాల్పలేదు. సేనలన్నీ చెదిరిపోవటంతో ఈ శృతాయువు అచ్యుతాయువు మొదలైనటువంటి వాళ్ళు, శృతాయుధుడు, కాంబోజిరాజు, సుదక్షిణుడు వీళ్ళందరినీ కూడా సంహరించడం వల్ల, చివరిలో అంబష్టుని సంహరించడం వల్ల, 60,000 మంది మ్లేచ్ఛుల్ని సంహరించడం వల్ల తన సేనలన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. అది చూచి దుర్యోధనుడు వ్యూహముఖంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. పాపం ఆయన చేయగలిగింది ఇదే. వ్యూహముఖంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఓ ఆచార్య, పరాక్రమంతో అర్జునుడు మన సేనలన్నింటినీ కూడా చిందరవందర చేస్తూ ఉన్నాడు. సేనలన్నీ పారిపోతూ ఉన్నాయి, వీరులందరూ మరణిస్తూ ఉన్నారు, రాజులందరూ కూడా శిరస్సులు తెగిపోయి పడిపోతూ ఉన్నారు, యుద్ధరంగం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ ప్రకారంగా అర్జునుడు చేస్తూ ఉంటే అసలు మీరు అర్జునుడు లోపలికి పంపిస్తే కదా ఇదంతా జరిగింది, మీరు ఎందుకు లోపలికి పంపించారు? ఇప్పుడు అర్జునుడు ఎదుర్కొనేటువంటి మార్గం కూడా ఏదో మీరే ఆలోచించండి. ఎందుకనంటే మీరెవరు? మా అందరికీ గురువు, అర్జునుడికి కూడా మీరు గురువు. అంటే మీ దగ్గర నేర్చుకున్నాడు విద్యలు, మీ దగ్గర నేర్చుకున్నటువంటి విద్యలతో ఇప్పుడు మీ మీద విజృంభిస్తున్నాడు. అతన్ని మీరు జయించలేరా? నిజంగా మీ చేతిలో అస్త్రం ఉన్నంత వరకు, శస్త్రం ఉన్నంత వరకు కూడా దేవతలు కూడా మీ ఎదురుగా నిలబడలేరే, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం అనిపిస్తూ ఉంది, మీకు పాండవ పక్షపాతం ఉన్నది. అసలు వ్యూహంలో అర్జునుడు ప్రవేశించకుండా మీరు నిలిపినట్లయితే ఇంత సైన్యం మనకి నాశనం అయిపోయేదా? ఎంత అపారమైనటువంటి సేన నాశనం అయిపోయింది. ఇప్పటికే అంటే ఇప్పటికి యుద్ధం ప్రారంభమై 1 గంట అయిందేమో ఇంత సేన కాస్త నశించిపోయింది. ఏమి జీవితం మీది బాబు? మా మీద బ్రతుకుతూ, మా మీద ఆధారపడి బ్రతుకుతూ శత్రువులకి మీరు మేలు చేస్తున్నారా? మాకేమో కీడు చేస్తున్నారా? మీరు తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళని నేను భావించలేకపోయాను. మీరు అర్జునుడిని నిరోధిస్తారని, సైంధవుని రక్షిస్తారని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను నేను నమ్మాను. లేకపోతే సైంధవుడు హాయిగా నేను ఇంటికి పోతానన్నాడు. నాకెందుకయ్యా ఈ గోళ? నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను ఎవరు తప్పుకుండా ఉంటారు, హాయిగా ఉంటుంది, ప్రాణాలు దక్కించుకుంటాను, తర్వాత చూసుకుంటాం అన్నాడు. నేను ఆపేవాడిని కాదు. సరే వెళ్ళవయ్యా, ఏం చేస్తావు, వెళ్ళు, రేపొద్దు కానీ ఇద్దానికి అని చెప్పేవాడిని. కానీ నువ్వు ఇచ్చినటువంటి భరోసాతోటి అతన్ని వెళ్లకుండా నేనే ఆపేశాను. నేను బుద్ధి లేక మీరు రక్షిస్తారని అతన్ని ఆపా. ఎలాగైనా సరే అతన్ని రక్షించేటువంటి ఉపాయం ఏంటో అదాన్ని ఆలోచించండి. ఇంత చెప్పి తన యొక్క కోపం, తన యొక్క బాధ, ఎందుకంటే తన సైన్యం అంతా నశించిపోతా ఉందని లోపల ఉన్నటువంటి ఆ బాధతోటి మాట్లాడాడు కదా. సరే ఆయన కోపం వచ్చిందేమో, ఎందుకు ఆయనతో పెట్టుకోవటం ఇప్పుడు, ఇప్పుడు ఎట్టాగో నా సేనకు రక్షకుడు ఆయన అని మీరు నా మీద కోపగించకండి. ఎందుకనంటే నేను బాధలో మాట్లాడుతున్నా కాబట్టి మీరు సైన్యాన్ని రక్షించండి అన్నాడు. దానికి ద్రోణాచార్యుడు అన్నాడు, ఓ రాజా, నీ మీద నాకు కోపం ఏమీ లేదయ్యా, నాకు అశ్రద్ధం ఎలాంటి వాడో నువ్వు కూడా అలాంటి వాడివి. నీకు సత్యం చెప్తున్నా, సార్థుల్లో శ్రీకృష్ణుడు మేటి, ఇక పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళల్లో వీరుల్లో అర్జునుడు మేటి. అర్జునుడికి నేనే విద్యలు నేర్పా, నా దగ్గరే అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి నా దగ్గర నేర్చుకున్నటువంటి వాడు కనుక అతనికంటే నేను బలవంతుణ్ణి, అతనికంటే నేను శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడిని అని నువ్వు అనుకోవటం వల్ల తప్పేమీ లేదు. కానీ నేను వయసులో వృద్ధుడైపోయా, అర్జునుడేమో యువకుడుగా ఉన్నాడు, మా ఇద్దరికి తేడా లేదు. అతడు ఎగిరి గంతులేసినట్టుగా నేను ఎగిరి గంతులేయగలుగుతానా, అతడి లాగా వేగంగా నేను పరిగెత్తగలనా, కాబట్టి అర్జునుడిని నేను ఎందుకు జయించలేకపోతున్నాను అంటే ఇదొక కారణం. ఇక రెండవ కారణం ఏమిటంటే, అర్జునుడు నేను ఇచ్చినటువంటి అస్త్రాలే కాకుండా ప్రత్యేకంగా ఎన్నో రకాలైనటువంటి అస్త్రాలను దేవతల ద్వారా సంపాదించుకున్నాడు, పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రం సంపాదించుకున్నాడు, దేవేంద్రుడి దగ్గర ఐంద్రాస్త్రం, అగ్నిదేవుడి దగ్గర ఆగ్నేయాస్త్రం, వరుణుడి దగ్గర వరుణాస్త్రం, వాయుదేవుడి దగ్గర వాయువ్యాస్త్రం, ఈ ప్రకారంగా అనేకమైనటువంటి అస్త్రాలను సంపాదించుకున్నాడు, అనేకమైనటువంటి యుద్ధాల్లో ఆరితేరినటువంటి వాడు కాబట్టి అతన్ని నేను నిలవరించలేదు అని అంటే అది నా తప్పు అనుకోబాకు, అతని బలం అని అనుకో, అతని పరాక్రమం తెలుసుకో, అంతే తప్ప నా బలహీనత మాత్రం కాదు. నేనంత వేగంగా పోలేను, అర్జునుడిని జయించలేననేటువంటి విషయం నీకు ఇంతకు ముందే చెప్పా, మిగిలినటువంటి వాళ్ళు అంటావా వాళ్ళని నేను నిలవరిస్తా, కానీ అర్జునుడిని మాత్రం నిలవరించడం నా వల్ల కాదు. ఇక రెండో విషయం ఏమిటంటే, ధర్మరాజుని బంధిస్తానని నీకు వరం ఇచ్చా, ఆ వరాన్ని నేను నిలుపుకోవాలంటే అర్జునుడు ఇక్కడ ఉండకూడదు, లోపలికి పోవాలి. అర్జునుడు కనుక ఇక్కడ ఉంటే ధర్మరాజుని నేను పట్టుకోలేదు, అందుకని కూడా అర్జునుడు లోపలికి పోవడానికి నేను అంగీకరించాను. ఇక మూడో విషయం ఏమిటంటే, నేను వ్యూహముఖాన్ని కనుక వదిలిపెట్టేస్తే వ్యూహం మొత్తాన్ని కూడా పాండవులు చిన్నాభిన్నం చేస్తారు. ఇప్పుడు ఎట్లా అయితే శకటంలాగా ఉందో పద్మంలాగా ఉందో, ఇక పద్మం లేదు శకటం లేదు, మొత్తం తుక్కు తుక్కు అయిపోద్ది. ఎందుకంటే అందరూ చుట్టూరు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ రక్షిస్తూ వాళ్ళందరినీ ఎదిరిస్తూ నేనున్నా, అందుకని వ్యూహం ఇట్లా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే, ఆ రోజు 11 అక్షౌహిణుల సేనలో ఈ 13 రోజుల్లో ఒక 2 అక్షౌహిణుల సేన పోయింది, 9 అక్షౌహిణుల సేన ఉంది, ఈ 9లో 7 అక్షౌహిణుల సేన ఒక్కరోజు పోయింది, అంటే ఇప్పుడు కాదు మొత్తం సాయంత్రానికి 7 అక్షౌహిణుల సేన పోయింది ఆ ఒక్కరోజు కౌరవులు. ఇంత పోయిన తర్వాత ఈ 2 అక్షౌహిణులు ఉంది కదా, ఉదయం వ్యూహం ఎట్లా ఉందో సాయంత్రం ఎట్లా ఉంది, ఇది ద్రోణాచార్యుడి యొక్క వ్యూహ రచన నైపుణ్యం. ఈ ఒక్క మాటగానే తెలిస్తే ఆ వ్యూహాన్ని ఎట్లా నిలిపాడనేటువంటిది, అంటే వ్యూహాన్ని నిలపటం అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలా దారిగా ఉండి అటు ఇటు ఉన్నారనుకోండి, ఇటు 50 వరుసలు అటు 50 వరుసలు ఉన్నాయి, సాయంత్రానికి జనం లేదు అందరు చచ్చారు కదా, అందుకని ఇటు 2 వరుసలు అటు 2 వరుసలు, కానీ వ్యూహం మాత్రం అట్లే ఉంది, ఆ శకటం శకటంలాగానే ఉంది, పద్మం పద్మంలాగానే ఉంది. ఇది ద్రోణాచార్యుడి యొక్క నైపుణ్యం. సరే చెప్పాడు. ఈ కారణాలతోటి ఇప్పుడు ఏం చేస్తా అంటే, నువ్వు కూడా అర్జునుడిలాగా యువకుడివి, ఎందుకంటే మీరిద్దరు సమవయస్కులు కదా, నువ్వు కూడా బాగా యువకుడివి, మహావీరుడివి, గదాయుద్ధ నైపుణ్యం ఉంది. గదాయుద్ధమే కాకుండా నీకు కూడా అస్త్రవిద్య తెలుసు, శస్త్రవిద్య తెలుసు. నేనే నేర్పాను కదా వాళ్ళందరితో పాటు, నీకు నేను అస్త్రశస్త్ర విద్యల్లో కూడా ఆరిపోయినటువంటి వాడి, దృఢమైనటువంటి దేహం కలిగినటువంటి వాడివి. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి అర్జునుడిని నిరోధించు. అయితే నువ్వు అనుకోవచ్చు, అర్జునుడు ఎదురుగా నేను నిలవలేను అని మీకు తెలుసు కదా అని అంటావేమో, కానీ నువ్వు నిలబడగలగటానికి వీలుగా నేను ఒక ఉపాయాన్ని చెప్తా. ఒక కవచ రక్షణ అనేటువంటిది ఒకటి ఉంది, కవచ రక్షణం అని అంటారు, అది ఒక విద్య. ఆ విద్య నేను ఇప్పుడు నీకు ప్రసాదిస్తున్నా, అంటే నీ శరీరం మొత్తం కూడా ఒక కవచంతో నిండిపోద్ది. ఆ కవచం గదలతోటి కానీ, బాణాలతోటి కానీ, అస్త్రాలతోటి కానీ, శస్త్రాలతోటి కానీ, దేనితోటి కూడా అది చిన్న భిన్నం కాదు. దీంతో ఇప్పుడు నువ్వు అర్జునుడిని ఎదిరించు అన్నాడు. అప్పుడు అలాగే అన్నాడు దుర్యోధనుడు. ఆయనకి ఈ రక్షణ, ఈ కవచ రక్షణ అనేటువంటి దాన్ని ఇచ్చాడు. దాన్ని మంత్రపూర్వకంగా చెప్పాలి, ఆ మంత్రపూర్వకంగా దాన్ని ప్రసాదించేటప్పటికి అయితే శరీరం అంతా కూడా ఆ కవచంతో నిండింది. అంతకుముందు కవచాలు ఎన్నైనా ఉండొచ్చు, ఆ పైన ఎన్నైనా వేసుకున్నాడు ఆ దుర్యోధనుడు. అన్నీ ఆ కవచం అంతా, దేహం అంతా కూడా కవచం నిండిపోయింది. ఇక నీకేం భయం లేదు, వెళ్ళు, ఇప్పుడు నువ్వు అర్జునుడు జయించడానికి సర్వసమర్థుడు అవుతావు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అలాగేనని చెప్పి లోపలికి వస్తూ ఉన్నాడు. అయితే వెంటనే దుర్యోధనుడి యుద్ధం, ఇప్పుడు దుర్యోధనుడికి అర్జునుడికి యుద్ధం రాదు. ఎందుకనంటే ఇప్పుడు ఈయన ఎంత దూరం పోవాలంటే, అర్జునుడు ఇప్పుడు ఎంత దూరం పోయాడు అక్కడ దాకా పోవాలి కదా, అందుకని తర్వాత అక్కడ అర్జునుడి యుద్ధం వస్తుంది. మళ్ళీ మధ్యలో పాండవుల యుద్ధం, ఇక్కడ బయట యుద్ధం వస్తుంది, అందుకని అదంతా కూడా మనం రద్దు చెప్తున్నాం.